ಭದ್ರಂ ಕರ್ಣೇಭಿಶೃಣುಯಾಮದೇವಾಃ ಭದ್ರಂ ಪಶ್ಯೇಮಾಕ್ಷಭಿರ್ಯಜತ್ರಾಃ ಸ್ಥಿರೈರಂಗೈಸ್ತುಷ್ಟುವಾಗುಂಸಸ್ತನೂಭಿಃ ವ್ಯಶೇಮದೇವಹಿತಂ ಯಧಾಯುಃ ಸ್ವಸ್ತಿ ನ ಇಂದ್ರೋ ವೃದ್ಧಶ್ರವಾಃ ಸ್ವಸ್ತಿ ನ ಪೂಷಾ ವಿಶ್ವವೇದಾಃ ಸ್ವಸ್ತಿ ನಸ್ತಾರ್ಕ್ಷ್ಯೋ ಅರಿಷ್ಟನೇಮಿಃ ಸ್ವಸ್ತಿ ನೋ ಬೃಹಸ್ಪತಿರ್ದದಾತು ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ.
86ವ ಪೇಜಿ 5ವ ಮಂತ್ರಂ 6ವ ಪ್ರಶ್ನ 5ವ ಮಂತ್ರಂ.
ಸ ಯಥಾ ಇಮಾ ನದ್ಯಃ ಸ್ಯಂದಮಾನಃ ಸಮುದ್ರಾಯಣಃ ಸಮುದ್ರಂ ಪ್ರಾಪ್ಯ ಅಸ್ತಂ ಗಚ್ಛಂತಿ ಭಿದ್ಯೇತೆ ತಾಸಾಂ ನಾಮರೂಪೇ ಸಮುದ್ರ ಇತ್ಯೇವ ಪ್ರೋಚ್ಯತೆ ಏವಮೇವಾಸ್ಯ ಪರಿದ್ರಷ್ಟುಃ ಇಮಾ ಷೋಡಶ ಕಲಾಃ ಪುರುಷಾಯಣಃ ಪುರುಷಂ ಪ್ರಾಪ್ಯ ಅಸ್ತಂ ಗಚ್ಛಂತಿ ವಿದ್ಯೇತೆ ತಾಸಾಂ ನಾಮರೂಪೇ ಪುರುಷಃ ಇತ್ಯೇವಂ ಪ್ರೋಚ್ಯತೆ ಸ ಏಷಃ ಅಕಲಃ ಅಮೃತಃ ಭವತಿ ತದೇಶ ಶ್ಲೋಕಃ.
ಷೋಡಶ ಕಳ ಪುರುಷಃ, 16 ಕಳಲು ಕಲಿಗಿನಟುವಂಟಿ ಆ ಪರಬ್ರಹ್ಮಮು. ఆ పరబ్రహ్మానికి రూపం లేకపోయినప్పటికీ 16 కళలు గురించి చెప్పి సకలహ అన్నారు. శిష్యుడు అడిగాడు. ఆ శిష్యుడు 6వ ప్రశ్న వేసినప్పుడు భారద్వాజ ఈ షోడశ కళ పురుషుడు ఎవరు అని అడిగినప్పుడు పిప్పలాద మహర్షి చెప్తున్నారు, ఆ షోడశ కళలంటే ఏమిటి అని చెప్పారు క్రిందటి మంత్రంలో. ఆ కళలను ఎవరు సృష్టించారు అంటే దానికి ముందు మంత్రంలో సైక్షాం చక్రే అన్నారు. ఆ పరబ్రహ్మమే ఈక్షాం చక్రే అంటే వీక్షించాడు, మనసులో అనుకున్నాడు, మనసులో తలచాడు బ్రహ్మం, నేను సకలముగా మారాలి అని. అందుకే మనం కూడా తెలుగులో సకల ప్రపంచం అంటాం చూడండి. ఆ సకలం అంటే ఏమిటి? ప్రపంచం, ఆ పరబ్రహ్మము సకల రూపంలో ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు అనిపిస్తున్నది సకలం అంటే అంత అంటాం మనం. కళైన సహ వర్తతే ఇది సకల. తెలుగులో సకల ప్రపంచం అంటాం చూసారా. ఆ సకల అంటే ఏమిటనేది ఇప్పుడు అర్థమవుతుంది మనకు చూడండి. మొత్తం ప్రపంచం అంటున్నాం కానీ మనకు తెలియక అసలు సకల అనేది ఎలా వచ్చింది, చక్కటి తెలుగు మనకు పదాలు, సంస్కృతానికి చాలా దగ్గర, వేదాంతానికి ఇంకా ఇంకా దగ్గర. నాకు ఇంతవరకు ఈ ఆలోచన రాలే, ఇప్పుడే వచ్చింది. సకలహ అంటే సకల ప్రపంచం అంటే ఏ ప్రపంచంలో అయితే 16 కళలు కలిగి ఉన్నదో ఆ పరమాత్మ స్వరూపం ఈ ప్రపంచం విశ్వరూపం. స ఈక్షాం చక్రే అంటే ఆయనే నేను ఈ 16 కళలుగా వ్యక్తం కావాలి అని అనుకున్నాడు. బ్రహ్మ చైతన్యం అనుకొని ఏ రూపంలో కావాలి మొదట అనుకున్నాడు, అనుకొని ప్రాణంగా అయితే బెస్ట్ అనుకున్నాడు. ఈ ఉపనిషత్తులోనే మొదట చూసాం కదా, ప్రాణం అనేటువంటిది చాలా ముఖ్యం అన్ని ఇంద్రియాల కంటే అని తెలుసుకున్నాం. ప్రాణం బయటికి వెళ్ళిపోతే ఇంద్రియాలు మనసు ఏమీ పనిచేయలేవు, కనుక ఎవరు ఉంటే ఈ శరీరం ఉంటుందో, ఎవరు లేకపోతే ఈ శరీరం ఉండదో, ముందు దాన్ని సృష్టిస్తాను అని చెప్పి ప్రాణంగా తాను ఉపాదాన కారణంగా తానే ప్రాణంగా మారాడు ఆ పరమాత్మ. 16 కళలుగా తానే వ్యక్తమైనాడు. దానికి ఏం చెప్పాను క్రిందటి వారం, కారణం కార్యం అని చెప్పాను. మట్టి కారణం కుండ కార్యం, కారణం లేకుండా కార్యం ఉండలేదు. అధ్యారోపణం చేశాం, ఈ కుండ పుట్టినట్లుగా అధ్యారోపణం చేశాం, తర్వాత కుండ లేదు అన్నాం. ఆ కుండ లేదు అన్నప్పుడు అపవాదం అన్నాం, నిజంగా లేదు కదా కుండ. కుండ పుట్టినట్లుగా నిజంగా కుండ లేదు. అందుకని అపరోక్షానుభూతిలో శంకరాచార్యులు వారు చెప్తారు, కార్యేహి కారణం పశ్యేత్, కార్యంలో కారణాన్ని తెలుసుకో అన్నాడు. కుండ చూసేటప్పుడు కుండలో, కుండ కార్యంలో కారణాన్ని తెలుసుకో. కార్యేహి కారణం పశ్యేత్, ఇది మట్టి కుండ, మట్టి కారణం అని తెలుసుకో. తర్వాత ఏం చేయాలి, పశ్చాత్ కార్యం విసర్జయేత్, ఆ తరువాత కుండ అనే కార్యాన్ని వదిలిపెట్టు, కుండ అనే కార్యాన్ని వదిలిపెట్టు. అప్పుడేమవుతుంది, కారణత్వం తతో గచ్చేత్. ఎప్పుడైతే కుండ లేదు అంటామో మట్టి కారణం అనేటటువంటి పదం మనం వాడం. బంగారం కారణం ఆభరణాలకి అన్నాం. అసలు ఆభరణాలు నిజంగా ఉన్నాయా? గొలుసు, రింగు, ఆభరణాలు పేర్లే కానీ నామకే వాస్తి అంటారు చూసారా, ఎంత నామకే వాస్తి అండి అంటుంటారు. చాలా పదాలు మనం తెలియకుండానే వేదాంతం పదాలని వాడుతుంటాం. నామకే వాస్తి అంటే ఛాందోగ్యోపనిషత్తు భాషలో వాచారంభణం అని అర్థం, లిప్ సర్వీస్, లిప్ మూమెంట్. అందుకని మీరు గాజు పట్టుకున్న బంగారాన్ని పట్టుకున్నారు కానీ గాజు అనే వస్తువు లేదు అక్కడ, నిజంగా బంగారమే గాజు షేపులో ఉన్నది. కనుక కారణత్వం పోతుంది ఎప్పుడైతే గాజు అనేది లేదో, కార్యం అనేది లేనప్పుడు కారణం అనే పేరు ఎట్లా ఉంటుంది బంగారానికి కానీ మట్టికి కానీ. కనుక కారణం కారణత్వం తతో గచ్చేత్ అన్నారు. అప్పుడు ఎవరుంటారంటే అవశిష్టం భవేద్ మునిహి. ఆ కారణత్వం పోయిన తర్వాత, ఇది ఉదాహరణలు చెప్పాను, అదేవిధంగా ఈ ప్రపంచం కార్యం, దీనికి కారణం బ్రహ్మ. ఈ బ్రహ్మ కారణమైతే ప్రపంచం కార్యం అని చెప్పి అధ్యారోపణం చేశాం, అంటగట్టడం అంటారు తెలుగులో. అధ్యారోపం అంటే ఏమిటి అంటే, ఒక కమెంటేటర్ తెలుగులో ఆయన రాస్తారు, అధ్యారోపము అంటగట్టడం అంటారు, అంటగట్టడం అన్నమాట. ఈ అంటగట్టడం అనేది అధ్యారోపం చేయడం మొదట చేస్తాం, అది విద్యార్థులకు తేలికగా చెప్పడానికి చేశాం. నిజంగా చూస్తే ఈ ప్రపంచం అనేది లేదు, నామరూపాలే కదా ఇది అని చెప్పి తెలుసుకున్న తర్వాత, కార్యత్వం పోయిన తర్వాత ప్రపంచం అంటే ఏమీ లేదు, పరబ్రహ్మమే అని తెలిసిన తర్వాత, ఆ పరబ్రహ్మం కారణము కాదు. ఆ విధంగా తెలుసుకొని ఆ జ్ఞాని ఆత్మస్వరూపంగా ఉంటాడట, భవేత్ మునిహి అన్నారు అని అపరోక్షానుభూతిలో చెప్తారు. ఇప్పుడు ఈ పరబ్రహ్మ ఏ విధంగా కారణమైనాడు అంటే, శంకరాచార్యుల వారు ఆ మంత్రానికి ఈక్షాం చక్రేకి ఎంత పెద్ద భాష్యం రాస్తారంటే చాలా పేజీలు రాస్తారు. సాంఖ్యులు ఏమంటారు, తార్కికులు ఏమంటారు, అదంతా చదివితే మనకు బుర్ర తిరిగిపోతుంది. అసలు అంటే చెప్పకూడదు క్లాసులు, నేను చదువుతాను కానీ ఇక్కడ చెప్పను క్లాసులు. భాష్యం చదివేటప్పుడు చదివి తీరాలి తప్పదు. అంత వివరణ, ఈక్షాం చక్రే అనే పదానికి ఎంత కమెంటరీ రాస్తారు. దాన్ని తేలికగా మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాలంటే, బ్రహ్మమే ఉపాదాన కారణం, నిమిత్త కారణం. కుండలు చేసేవాడు వేరు, కుండ మట్టి ఉపాదాన కారణం. ఉపాధీయతే, ఏ ప్రోడక్ట్ చేయడానికైతే నువ్వు ఏ కారణాన్ని తీసుకుంటావో అది ఉపాదాన కారణం. ఆభరణం చేయడానికి బంగారాన్ని తీసుకుంటాడు కంసాలి, ఆ బంగారం తీసుకోవడం ఆభరణం చేయటం కోసం, కనుక అది ఉపాదాన కారణం. ఉపాధీయతే తీసుకొనబడే కారణం ఉపాదాన కారణం. ఎవరు చేస్తారు? మీరు చేయలేరు, నేను చేయలేను. మీరు కుండ చేయలేరు, నేను కుండ చేయలేను. మీరు గొలుసు చేయలేరు, నేను గొలుసు చేయలేను. దానికి చెయ్యడానికి వేరే నిమిత్త కారణం అంటారు, ఇంటెలిజెంట్ కాజ్ అంటారు. ఆ నిమిత్త కారణం తెలివి ఉన్నవాడు ఎఫిషియంట్ కాజ్ అంటారు. అది చేసేవాడికే తెలుస్తుంది ఎలా చేయాలో. మట్టిలో మనమైతే నీళ్ళు ఎక్కువ పోస్తాం, కుండ రాదు, బురద బురద అవుతుంది. వాడికి తెలుసు ఎంత నీళ్లు పోయాలో, ఎంత నీళ్లు పోస్తే మట్టి కుండగా వస్తుందో ఆయనకి తెలుసు. అందుకే ఆయన నిమిత్త కారణం, కుండలు చేసేవాడు నిమిత్త కారణం, కంసాలివాడు నిమిత్త కారణం. కనుక మామూలు విషయాల్లో నిమిత్త కారణము వేరు, ఉపాదాన కారణం వేరు. నిమిత్త కారణం ఉపాదాన కారణం ఒకటే అయిందనుకోండి, కుండలు చేసేవాడిని కూడా తెచ్చుకోవాలి ఇంటికి మనం. కుండతో పాటు కుండలు చేసేవాడు కూడా వస్తాడు మన ఇంటికి. మనకే చోటు లేకపోతే కుండలు చేసేవాడిని ఎక్కడ తీసుకొస్తాం? ఆభరణాలన్నీ కొనుక్కుంటే కంసాలి వాడిని కూడా తెచ్చుకోవాలి. వాడు ఉపాదాన కారణం నిమిత్త కారణం ఒకటే అయితే ఇద్దరూ రావాలి. కానీ మనం అలా తెచ్చుకోవడం లేదు కదా. కుండ పోయినా కూడా కుమ్మరివాడు ఉంటాడు, కుమ్మరివాడు పోయినా కూడా కుండ ఉంటుంది ఒక్కొక్కసారి. కనుక ఆ ఉదాహరణ ఉపాదాన కారణం నిమిత్త కారణం అక్కడ వేరు. కానీ ముండకోపనిషత్తులో మనం చూసాం, ఎట్లాగైతే సాలెపురుగులో నుంచే ఒక దారం వస్తుంది, మళ్ళీ అందులోకే వెళ్ళిపోతుంది. సాలెపురుగుకి తెలుసు బాగా ఎలా కట్టాలో, గూడు ఎక్కడ కడితే పురుగులు పడతాయో. అది ఇంటెలిజెంట్ కాదు, ఉపాదాన కారణం అండ్ నిమిత్త కారణం కూడా. ఉపాదాన కారణం ఏంటంటే రా మెటీరియల్, బంగారం రా మెటీరియల్, మూల పదార్థం అంటాం బంగారం, మట్టి. అట్లాగే సాలెపురుగు గూడు కట్టడానికి మూల పదార్థం ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తుందండి? సిల్క్ థ్రెడ్ ఎక్కడి నుంచి తెస్తుందా? ఇంజనీర్లు తలకాయలు బద్దలు కొట్టుకుంటున్నారు వాళ్ళు, ఎట్లా ఇది కడుతున్నది అసలు? ఈ దారాన్ని ఎట్లా మధ్య మధ్యలో లింక్, ఏ ఇంజనీర్ కట్టగలండి? మా అబ్బాయి ఇంజనీర్ అండి, బీటెక్, ఎంటెక్, సివిల్ ఇంజనీరు, ప్రాజెక్టులన్నీ కడతాడు, డ్యాములు కడతాడు. అది సాలి గూడును కట్టమనండి, కట్టలేడు. అది భగవంతుడి సృష్టిలో ఒక విచిత్రమైనటువంటిది. దానికి ఎంత ఇంటెలిజెన్స్, ఎక్కడ పురుగులు పడతాయో కరెక్ట్గా అక్కడే కడుతుంది అది. మన టీవీ వెనకాలో, లైట్ కిందనో, చూరు దగ్గర ఎక్కడో కడుతుంది. చెట్టుకు చెట్టుకు మధ్యలో ఎన్నిసార్లు చూశాను నేను, పెద్ద 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 పెద్దవి కడతాయన్నమాట. ఇట్లా ఎంతసేపు నాలుగు పురుగులు తినడం కోసం అది ఎంత కష్టపడుతున్నదో. నిమిత్త కారణం ఉపాదాన కారణం అదే. యథోర్ననాభిసృజతే గృహతే చ, అదేవిధంగా పరబ్రహ్మమే నిమిత్త కారణం ఉపాదాన కారణం. తర్వాత అంటారు శంకరాచార్యుల వారు, ఆ కుండ మట్టి కుండగా మారినట్లుగా, పాలు పెరుగుగా మారినట్లుగా బ్రహ్మం కూడా ప్రపంచంగా మారిపోయినాడా అంటే ఆయన మారడు, మారకుండా ఈ ప్రపంచంగా కనపడతాడు. అది ఆయన యొక్క గొప్పతనం. బ్రహ్మ ఏదైనా కారణం కార్యంగా మారిపోతుంది కదండి, మారిపోతుంది, దాని రూపమే మారుతుంది. అలా మన బ్రహ్మం కూడా మారిపోయినాడు, ఈక్షాం చక్రే చూడంగానే ప్రపంచంగా మారిపోయినాడు. బ్రహ్మం లేకుండా పోతాడు అప్పుడు మనకు. అలా కాదు, తాటి మీద పామును చూసినప్పుడు పాము కనపడటానికి ఉపాదాన కారణం ఏమిటి? తాడే. తాడేమన్నా మారిందా? మారలేదు. ఇంకొక ఉదాహరణ, ఎండమావులు చూసినప్పుడు నీళ్లు కనపడతాయి, అక్కడ తడి ఏమన్నా ఏర్పడిందా? మార్పు లేదు కదా. మరొక చక్కని ఉదాహరణ ఏమిటంటే, కలకంటున్నాం మనం నిద్రలో, కలకనేటప్పుడు మనం ఏమన్నా మారిపోయినామా? పులిని చూశాను కల్లో, నేను పులినైనానా? సింహాన్ని చూశాం, సింహాన్నైనానా? నేను మారకుండానే కలలో ఉన్న పదార్థాల వస్తువులన్నీ నేను సృష్టించాను. సృష్టించానా లేదా? దీన్నే వివర్త ఉపాదాన కారణం అంటారు. మారకుండా తానే నిమిత్త కారణం ఉపాదాన కారణం అవ్వడం వలన బ్రహ్మమే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం వివర్త కారణం. వివర్తం అంటే ఏమిటి? మారకుండా తాను ప్రపంచంగా కనపడటం. దానికి ఉదాహరణలు ఇవి: తాడు మారకుండా పాముగా కనపడుతున్నది, భూమిలో తడి ఏర్పడకుండా ఎండమావి నీరుగా కనపడుతున్నది, నేను కూడా కలలో ఎన్నో వస్తువులన్నీ చూస్తున్నాను మారకుండా అట్లాగే పడుకున్నాం కదా, పొద్దున్నే లేవగానే మామూలుగానే ఉంటాం కదా మనం, వర్షం వచ్చింది ఎంతో వర్షం వచ్చింది తడిసిపోయినామా? లేదే, సృష్టించాను కానీ నేను మారలేదు, కలలో ఎన్నో సృష్టించాను నేను మారలేదు. నేను కలలో ఎలాగైతే కలను సృష్టించానో మారకుండా, సృష్టించిన వాడిని నేనే, పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయి కలలో పదార్థాలు? నాలో నుంచే వచ్చినాయి. మైసూరు పాకు తిన్నానండి అన్నాడు. మైసూరు పాకు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? శనగపిండి ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా కలలో అంటే, నేనే శనగపిండిగా మారాను, నేనే మైసూరు పాకుగా మారాను కలలో, మారినట్లుగా మారాను. నిజంగా మారానా? మారలేదు. అది వివర్త ఉపాదాన కారణం. నిమిత్త కారణము నేనే, ఉపాదాన కారణము నేనే. ఆ స్వప్నానికి, ఆ స్వప్నం సత్యమా? సత్యం కాదు. అదేవిధంగా శాస్త్రం చెప్తున్నది మనం నమ్మలేం ఈ విషయాన్ని. కళ చెప్తే నమ్మారు కదా, అంతవరకు నమ్ముతామండి. శాస్త్రం అంటుంది ఇంకొక మెట్టు ముందుకు రా అన్నది. ఏమిటా మెట్టు అంటే, ఈ జాగ్రత్త ప్రపంచాన్ని కూడా ఆత్మస్వరూపమైన నువ్వే సృష్టి చేస్తున్నావు, ఉన్నట్లుగా కనపడుతున్నది నీకు, నువ్వే నిమిత్త కారణం, ఆత్మ చైతన్యమైన నువ్వు, లక్ష్యార్థం నేను, అహం బ్రహ్మ ఆత్మ చైతన్యం, ఈ జగత్తుకి నేనే నిమిత్త కారణం, నేనే ఉపాదాన కారణం, నేను మారకుండా ఈ శరీరం మనస్సు బుద్ధి మాయ మారుతూ ఉంటుంది, నా యొక్క శక్తి చేత అది మారుతూ ఉంటుంది, నేను మారను అది మారుతూ ఉంటుంది. అందుకే జాగ్రత్త అవస్థలో కూడా నేనే తెలుసుకుంటున్నాను, కలలో కూడా నేనే తెలుసుకుంటున్నాను, నిద్ర కూడా నేనే తెలుసుకుంటున్నాను. కనుక అటువంటి మారనటువంటి నేను ఈ జగత్తుకి కారణం. నమ్మశక్యం కావడం లేదు. ఇది పరమ సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకున్న రోజు మనం జీవన్ముక్తులం అని అర్థం. ఈ పరమ సత్యం సత్యమని మనకు తెలియాలి. వినడం కాదు, వినాలి మొదట, అర్థం చేసుకోవాలి. అవును, ఇది పరమ సత్యం. నేను కళను ఎలా సృష్టించానో నా యొక్క నిద్రాశక్తి చేత, అదేవిధంగా నా మాయాశక్తి చేత ఈ యొక్క ప్రపంచానికి కూడా నేను నామరూపాలను సృష్టించాను. ఏం సృష్టించాను? మొదట ప్రాణం అన్నారు. పై మంత్రం చూడండి, ప్రాణమసృజత ప్రాణాత్ శ్రద్ధ, ప్రాణం నుంచి శ్రద్ధ. తర్వాత ఆకాశం ఖం వాయుర్ జ్యోతి ఆపహ పృథివీ, ఈ పంచభూతాలను సృష్టించాడు, సూక్ష్మభూతాలను సృష్టించి. తర్వాత మనస్సు అన్నం ఇంద్రియాలు ఇవన్నీ సృష్టించాడు. అన్నం నుంచి వీర్యం శక్తిని సృష్టించాడు. శక్తి ఉంటే కదా తపస్సు చేస్తాడు. ఆ శక్తి కావాలంటే అన్నం కావాలి. అప్పుడు తపో మంత్రాహ, వేదాలను సృష్టించాడు. మంత్రాహ కర్మ లోకాహ, 14 లోకాలను సృష్టించాడు. తర్వాత లోకేషు నామచ, ఈ పేర్లన్నీ కూడా సృష్టించాడు. డిక్షనరీలో ఉన్న పేర్లన్నీ ఎవరండి సృష్టించారంటే, పదార్థం రాకముందే పేరున్నది, ఆ పేరు సృష్టించి పేరు రాగానే ఈ కొండ ఇది కొండ ఇది పువ్వు ఇది క్లిప్పు, ఎవరండి పెట్టారు ఈ పేర్లు? భగవంతుడే సృష్టి చేశాడు పేర్లన్నీ కూడా. ఆ ఉన్న పేర్లను వెతుక్కుంటున్నాం, ఇంటర్నెట్లో వెతుక్కొని పెట్టుకుంటున్నాం, అంతే తేడా. ఆయన పెద్ద ఇంటర్నెట్ భగవాన్, WWW వరల్డ్ వైడ్ వెబ్ అని పేరు అందుకే దానికి. WWW అంటే ఏమిటో తెలుసు కదా మీకు, వరల్డ్ వైడ్ వెబ్. భగవంతుడిది మొత్తం ఇంద్రజాలం లాంటిది. ఎవరా భగవంతుడు? ఆత్మస్వరూపం. ఎవరా ఆత్మస్వరూపం? నేనే. ఇంతకు ముందు వరకు ఏమనుకుంటున్నాను నేను, ఈ శరీరం నేను అనుకుంటున్నాను, మనస్సు నేను అనుకుంటున్నాను, శనాయనగర్లో ఉన్నాను, ఫలానా స్ట్రీట్లో ఉన్నాను, ఫలానా ఆయనకి భార్యని, ఫలానా ఆవిడకి భర్తని అని అనుకుంటున్నాను. ఇప్పుడేమీ తెలిసింది నాకు, నేను ఒక శరీరంలో కాదు అన్ని శరీరాలలో ఉన్నానని చెప్తున్నారు ఇక్కడ. ఈ కళ సకల కళ అంటే 16 కళలు కలిగినటువంటి పురుషుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. ఎక్కడున్నాడు అంటావు ఏమిటిరా, నీలోనే ఉన్నాడు. నీలో ఉండడం ఏమిటి, నువ్వే అది. నమ్మ శక్యం కాదు. మనకేముండే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ తింటాం, నిద్ర వస్తే నిద్రపోతాం. ఇంతకంటే ఆలోచించడానికి మాకు శక్తి లేదండి అనే స్థితికి వచ్చారు జనం. కానీ ఎక్కడో కొంతమంది ఆలోచన పరులు కూర్చొని దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి తెలుస్తుంది. అది చెప్పబడిన సత్యం, పరమసత్యం ఇక్కడ. కనుక ఈ యొక్క 16 కళలను సృష్టించి తానే 16 కళలు కలిగినటువంటి స్వరూపంగా కనపడుతున్నాడు ప్రపంచంలో భగవంతుడు. ఇది కార్యం. మరి ఈ ప్రపంచం అధ్యారోపణం చేశాడు, నిజంగా ఆయనకు కళలు ఉన్నాయా, కనపడుతున్నాయి ఉన్నట్లుగా. ఆ కళలో మీరు అన్నీ చూశారు, నిజంగా ఉన్నాయా? 20 నిమిషాలు కూడా ఉండదు, 20 సెకండ్లేట ఉండేది కళ. అమ్మో ఎంత పెద్ద కళ వచ్చింది, ఎంతసేపు వచ్చింది అనుకుంటాం మనం. అదేవిధంగా ఈ జాగ్రత్త ప్రపంచం మొత్తం కూడా ఆ పరమాత్మ దృష్టితో పోలిస్తే కొన్ని సెకండ్లతో సమానం. ఇట్స్ లైక్ ఏ బబుల్ అంటారు, బుద్బుద ప్రాయం అంటారు. చూసారా మన వాళ్ళు, మనం ఇట్లా చూసే అట్లా అయ్యేటప్పటికీ పెరుగుతున్నాడు మనిషి, నల్లటి జుట్టు తెల్లటి జుట్టు అయిపోతున్నది, ముసలివాడైపోతున్నాడు, పోతున్నాడు. ఆయారాం గయారాం, ఇప్పుడే వచ్చాడు, ఎదిగాడు, పెద్దవాడైనాడు, వెళ్ళిపోయినాడు. ఏమిట్రా అంటే అదే ప్రపంచం, అదే ప్రపంచం, మాయా ప్రపంచం. ఇప్పుడు ఈ ప్రపంచం మనం చూస్తున్నాము బ్రహ్మమే కదా. అంటే ఆయన సృష్టి కారణం. బంగారం ఉంటేనే కదా గొలుసు ఉంటుంది, స్థితి కారణం. మట్టి ఉంటే కదా కుండ ఉంటుంది, అవునా? స్థితి కారణం కూడా ఆ కారణమే. సృష్టి కారణము ఆ కారణమే, స్థితి కారణం కూడా అదే. మళ్ళీ ఈ కారణం కార్యం ఎందులోకి పోవాలి, అందులోకే పోవాలి. అదేవిధంగా ఈ ప్రపంచం ఉండడానికి కూడా ఆ పరబ్రహ్మమే కారణం. ఎందుకంటే ఆయనలో నుంచి వచ్చింది కనుక ఆయన ఉంటేనే ఇది ఉంటుంది. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఏ రూపంలో, సత్తు చిత్తు రూపంలో ఉన్నాడు. ఆయనో ఆమో అదో ఏదో ఒకటి చెప్పాలి, ఫెమినైన్ జెండరో, స్త్రీలింగమో, పుల్లింగమో, నపుంసకలింగమో, ఏదన్నా అనుకోండి, అది ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంది. స్థితి కారణం, సృష్టి కారణం చెప్పి అధ్యారోపం, స్థితి కారణం చెప్పి ఈ ప్రపంచం అంతా సకల అంటే 16 కళలు కలిగినటువంటి పంచభూతాలు, మనస్సు, తపస్సు, శ్రద్ధ, ఇంద్రియాలు, ప్రాణం, ఇవన్నీ ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయా లేవా? ఇంద్రియాలు ఉన్నాయా లేవా? మనస్సు ఉన్నదా లేదా? తపస్సు ఉన్నదా లేదా? పార్క్లో వాకింగ్ చేయడం తపస్సు కాక ఏమిటది? శ్రద్ధ, శరీరం మీద ఎంత శ్రద్ధో, వా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని శ్రద్ధ ఉందా లేదా, చేస్తున్నావా లేదా? కనుక మంత్రాలు, వేదాలు ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చాడు, ఇవన్నీ ఉన్నాయంటే ఆయన ఉండడమే ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవి లయం ఇస్తాయి కదా. మరి నిద్రపోయినప్పుడు మనం నిద్రపోతాం, అవన్నీ ఎక్కడికి పోతున్నాయి? పంచభూతాలు తెలుసా, ఇంద్రియాలు తెలుసా, ఏమి తెలుసు మనకు? ఏమీ తెలియదు. లయిస్తున్నాయి నిద్రలో. అదే విధంగా ప్రళయం వచ్చినప్పుడు పరాంతకాలే అన్నారు జ్ఞాని. గనక జ్ఞానం పొందినప్పుడు పరాంతకాలం అంటాం. మామూలు మనుషులు మరణిస్తే, అజ్ఞాని మరణిస్తే మరణకాలం అంటాం, అంతకాలం అంటాం. జ్ఞాని గనక శరీరాన్ని వదిలిపెడితే పరాంతకాలం అంటాం. అది ఇప్పుడు ఈ యొక్క 5వ మంత్రంలో ఏం చెప్తున్నారు, ఎలాగైతే నదులన్నీ సముద్రంలో కలిసిపోతాయో, నామరూపాలు లేకుండా. ఎక్కడి నుంచి వచ్చినాయి? సూర్యుడు సముద్రంలో నీళ్లు తీసుకున్నాడు, ఆవిరి రూపంలో మేఘాల్లో పెట్టాడు. మేఘాలన్నీ వర్షించగానే ఆ నదులన్నీ, ఆ నీళ్ళన్నీ నదుల రూపంలో హైదరాబాద్ అంతా పొంగిపోయింది కదా. ఇప్పుడు హైదరాబాద్లోకి ఎక్కడి నుంచి వచ్చినాయండి నీ నీళ్లు? ఏ ట్యాంకితో ఎవరు పోశారు? సూర్యభగవానుడు తీసుకున్న నీళ్లు మేఘాలలోకి నీరుగా మారి, ఆవిరి రూపంలో వెళ్ళిన నీరు నీరుగా మారి మళ్ళీ వర్షంగా పడి నదుల్లో హుసేన్ సాగర్లకు కలిసి, హుసేన్ సాగర్ ఎక్కడికి పోతుంది చివరికి? సముద్రంలో కలిసిపోతుంది. కృష్ణానది, వాళ్ళు చెప్తున్నారు చూసారా, శ్రీశైలంలో కృష్ణానది, గోదావరి, తుంగభద్ర, అన్ని నదుల్లో నీళ్ళు ఎక్కడికి పోతున్నాయో తెలుసా? కరెక్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మన కోసమే వచ్చింది అది. పేపర్ చదివారా మీరు? అన్ని నీళ్లు వృధా, ఎక్కడ పెట్టుకుంటాడు నీళ్ళన్నీ? నీళ్ళన్నీ వచ్చినాయి, ఎక్కడ పెట్టుకోగలం? అన్ని నీళ్ళు ఎక్కడ దాచిపెట్టగలం మనం? మన సాధ్యం అవుతుందా? మనకు మునిగిపోతాం మనం అన్నీ పెట్టుకుంటే ఆ నీళ్ళన్నీ. నాయన వదిలిపెట్టు అన్నాడు. ఎక్కడికి అన్నాడు? సముద్రంలోకి అన్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. పోయిన సోమవారం చెప్పాను ఈ ఐదో మంత్రం, అదే న్యూస్ పేపర్లో వచ్చింది. అన్ని నీళ్లు సముద్రంలోకి వదిలిపెట్టారు అన్నాడు. తర్వాత ఎండాకాలం రాగానే ఏంటంటే వాటర్ షార్టేజ్ అన్నాడు. వర్షాన్ని కురిపించలేం, నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు, నీళ్లు వచ్చినప్పుడు దాచిపెట్టుకోలేం. చివరికి ఏమవుతాయి అయ్యా అవన్నీ అంటే, ఎక్కడికి వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, అక్కడికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే సముద్రంలో నుంచి వచ్చినాయి, సముద్రంలోకి వెళ్ళాలి. అది అపవాదం, లయించడం. ఇక్కడ మనం బ్రహ్మ గురించి లయించడం ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఆ కుండ ఉన్నదనుకోండి, ఆ కుండ లేదు అని చెప్పాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. కుండ లేదు అని చెప్పాలంటే దానికి రెండు మార్గాలు. ఒకటి ఏంటంటే పగల కొట్టడం. పగల కొట్టామనుకోండి, కుండ లేకుండా పోతుంది. ఇంకొక మార్గం ఏమిటో తెలుసా? మన మార్గం. ఆ కుండ చూపించినప్పుడు, ఆ కుండ చూపించినప్పుడు మనం ఏం చెప్తున్నాం? కుండ లేదు, కుండ లేదు అన్నాం. అంటే మొదటిది ఏమిటంటే కర్మణ నాశ. పగల కొట్టామనుకోండి, కర్మ అంటే ఏమిటి? కింద వేసి పగల కొట్టామంటే నాశమైపోతుంది. కుండ లేకుండా చేయాలంటే ఒక పద్ధతి అది, కర్మణ నాశ ఒకటి. మరొక పద్ధతి ఏంటి? కుండ లేదు అనటానికి పగల కొట్టకుండా కూడా కుండ లేదు అని చెప్పవచ్చు. చెప్పొచ్చా లేదా? జ్ఞానేన కుండ నాశ. చేతులు పెట్టుకునే కుండ కుండను నాశనం చేయగలం మనం. కుండ లేదని చెప్పగలం, చెప్పగలరా లేదా? లేదు స్వామిని, కుండ ఉన్నది స్వామిని. మీరు కుండ తీసుకున్నారు చేతులు అన్నారు. నేనంట కుండ నేను తీసుకుంటే, కుండ నువ్వు తీసుకో రా తీసుకో, నేను మట్టి తీసుకుంటాను నువ్వు కుండ తీసుకో అన్నారు. అప్పుడేం చెప్తారు? స్వామిని మట్టి లేకుండా కుండ ఎక్కడి నుంచి తీసుకునేది నేను అని అంటారు కదా. అంటే మట్టే కుండగా కనపడుతోంది. అంటే కుండ లేదు అని తెలుసుకున్నాం జ్ఞానం ద్వారా. ఇప్పుడు ఏం జ్ఞానం? అసలు నిజంగా కుండ లేదు, మట్టే కుండ షేప్లో ఉంది. తమిళంలో చెప్పాలంటే పాటీ క్లే, పాటీ పాట్, ఇంగ్లీష్లో పాట్. పాటీ అంటే పాట్ రూపంలో ఉన్న క్లే, పాటీ క్లే. తమిళ పాటీ కాదు, పాటీ క్లే. ఈ పాటీ క్లే ఇప్పుడు ఎలా నాశనం చేసాం మనం? పగలగొట్టామా? పగలగొట్టలేదు. జ్ఞానేన దీని నాశం అనం. ఇప్పుడు బాధ అంటాం దాన్ని. తెలుగులో బాధ కాదు, బాధ అంటే అది లేదు అనే మిథ్యాత్వ నిశ్చయం. అది నిజంగా లేదు అనడమే మిథ్యాత్వ నిశ్చయం లేక బాధ. జ్ఞానేన ఘట బాధ, కర్మణ నాశ, జ్ఞానేన బాధ. తెలివిగల వాళ్ళైతే మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, జ్ఞానేన కుండ కొండ వాడుకుంటాం, కుండ లేదని చెప్తాం. వాళ్ళైతే ఏం చేస్తారు? అజ్ఞానులు కుండ లేకుండా చేయరా అంటే పగలగొట్టంటాడు, పెంకులు చేసి పెడతాడు. మనం తెలివి గల వాళ్ళం కదా, కుండను ఉండనివ్వండి, కుండ లేకుండా చేయాలంటే కుండను ఎందుకు పగల కొట్టడం, కుండ నిజంగా లేదని చెప్పేస్తాం అంతే. అర్థమైందా? అదే విధంగా ఈ నదులన్నీ నిజంగా కలుస్తున్నాయి అనేది కాదు మనకి ఇక్కడ తాత్పర్యం. అజ్ఞాని ఈ ప్రపంచం లేదు అని అనడానికి కొంతమంది యోగులు వీళ్ళందరం చేస్తారు, ధ్యానంలో కూర్చొని ప్రపంచాన్ని మర్చిపో, ప్రపంచాన్ని గురించి ఆలోచించవాకు, ప్రపంచాన్ని గురించి ఆలోచనలు ఇవ్వద్దు, ఎవ్వరూ రాకూడదు మనసులోకి అనేటటువంటి సాధన చేస్తారు వాళ్ళు. వేదాంతంలో అయిన మనమేం చెప్తామంటే, ఎవరిని ఆపవలసిన పని లేదు. ఏ ఆలోచన, ఏ మనిషి, ఏ పదార్థము, ఏ వస్తువు నువ్వు ఆపవలసిన పని లేదు మనసులో నుంచి, వాటిని తీసేయాల్సిన పని లేదు. అవి నిజం కాదు అని తెలుసుకుంటే చాలు. అది సత్యంగా బ్రహ్మస్వరూపమే అయ్యున్నది, సత్తు చిత్తే కానీ నామరూపాలు మిథ్యా అని తెలుసుకోవాలి. కుండ మిథ్యా అని బాగా తెలుసుకున్నారు కదా, ఈ ప్రపంచం అంతా కూడా కుండ లాంటిదని తెలుసుకోవాలి. స్వామిని తెలుసుకుంటామంటారా? అసలు తెలుసుకోగలమా అన్నారు. తెలుసుకోగలరు, ఎందుకు తెలుసుకోలేము? కుండ ఎలాగైతే అర్థం చేసుకున్నామో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కుండ లాంటిదే, ఈ శరీరం కూడా ఆ విధంగా తెలుసుకోవాలి. ఇప్పుడు అది బాధ అంటే, జ్ఞానేన బాధ. తెలుగు బాధ కాదు, బాధ అంటే నొప్పి తెలుగులో, ఇక్కడ అది కాదు. బాధ అంటే లేదు నిజంగా, ఇది మిథ్యా అని చెప్పగలగాలి, బుద్ధికి చెప్పాలి. అలా చెప్పితే అది అపవాద. అది ఈ మంత్రంలో చెప్తున్నారు చూడండి. యథా నద్యః స్యందమానాః, ఏ విధంగా అయితే నదులు సముద్రంలో కలిసిపోతాయో, కలిసిపోయి కనపడకుండా పోతాయి, నదులు నదులుగా ఉండవు. విద్యేతే తాసాం నామరూపే, వాటి నామరూపాలు కూడా కనపడకుండా పోతాయి. విద్యేతే ఇతి ఏవ ప్రోచ్యతే, సముద్రం అనే చెప్తాం కానీ నది అని చెప్పం కలిసిపోయిన తర్వాత. అదేవిధంగా ఏవమేవ అస్య పరిద్రష్టుహు, పరిద్రష్టుహు ఉండాలి. ష్టహ అని ఉన్నది, ష్టుహు అని ఉండాలి. ఇమాహ షోడశ కళాహ, ఈ 16 కళలు మరి పరబ్రహ్మాన్ని నుంచే కదా వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళాలవి? మరి ఎక్కడికి వెళ్ళాలండి? పరబ్రహ్మంలోకే వెళ్ళాలి. ఇమాహ షోడశ కళాహ, ప్రళయకాలంలో ఈ యొక్క 16 కళలు పురుషాయణాహ, అక్కడ సముద్రాయణాహ నదులన్నీ, ఇక్కడ పురుషాయణాహ, ఆ పురుషుల్లోనే కలిసిపోవాలి, పరబ్రహ్మంలోనే కలిసిపోవాలి. కనుక పురుషం ప్రాప్య అస్తంగచ్చంతి, ఈ 16 కళలు ప్రాణం, శ్రద్ధ, తపస్సు, మనస్సు, ఇంద్రియాలు, పంచభూతాలు, మంత్రాలు అన్నీ కూడా ఎక్కడి నుంచైతే వచ్చినాయో అక్కడికే కలిసిపోతాయి. అస్తంగచ్చంతి. విద్యేతే తాసాం నామరూపే, అప్పుడు నిజంగా ఈ నామరూపాలు, ఇప్పుడు కర్మణా నాశః జ్ఞానేన బాధః చెప్పండి మీరే. జ్ఞానం వచ్చేసింది, ప్రపంచం అంతా పోయింది, ఇంకెందుకు ఏం చేస్తాం అని కూర్చుంటామా? ఈ ప్రపంచాన్ని నామరూపాలు చూస్తూనే నిజంగా ఇవి లేవు అని తెలుసుకోవడం ఉత్తమమా? ఏది ఉత్తమం? కర్మణా నాశః ఉత్తమవా, లేక జ్ఞానేన బాధః ఉత్తమమా? ఏది చెప్పండి మీరే. జ్ఞానేన బాధ. ఈ ప్రపంచాన్ని ఉండనివ్వండి, ఉంటే ఏముంది నష్టం? హాయిగా స్వీటు తింటాము, రసగుల్లా తింటాం, మైసూర్పాకు తింటాం, విజయదశమి వస్తుంది కదా, రోజు ప్రసాదాలు చేసుకొని తింటాం, మళ్ళీ దీపావళి వస్తుంది, దీపావళి ఆనందంగా ఉండొచ్చు కదా. అయినా దాంట్లో సత్యత్వం లేదని తెలుసుకోవడం వరకే మనకు శాస్త్రం చెప్తున్నది, కానీ దాన్ని నాశనం చేయమని, పారిపోమని చెప్పలేదు ప్రపంచం నుంచి. హాయిగా భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, కారు అన్నీ అనుభవించు. అనుభవిస్తూనే ఇవి సత్యం కాదు అని తెలుసుకొని అనుభవించు. అనుభవి రాజా అనుభవి అన్నాడు. సత్యం కాదని తెలుసుకోవాలి. కుండ ఉపయోగిస్తున్నా కూడా ఇది నిజంగా కుండ లేదు, ఏదో వ్యవహారానికి ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి అన్నీ కూడా అంతే. అది జ్ఞానం అంటే. జ్ఞానేన బాధ అని మిథ్యాత్మం అంటారు. రెండు రకాలైనటువంటి లయం ఇదన్నమాట. అప్పుడు ఏమవుతుందిట? ఇది ఏమం ప్రోచ్యతే సహా ఏషః, ఇప్పుడు ఈ బ్రహ్మంలో కలిసిపోతే జ్ఞానం ద్వారా ఈ బ్రహ్మము సకలహావా అకలహావా? కళలు ఉన్నవాడా నిజంగా, కళలు లేనివాడా? కళలు లేనివాడే. ఆ 16 కళలు నిజంగా లేవు, అవి ఊరికే కనపడుతున్నాయి. స్వప్నంలో పదార్థాలు కనపడినట్లుగా ఉన్నట్లుగా కనపడుతున్నాయి ప్రపంచ రూపంలో, నిజంగా లేవవి. మన అజ్ఞానం వల్ల అవి నిజం అనుకుంటున్నాం మనం. ఎంతకాలం అనుకుంటాము? అసలు పుష్పం ఉన్నదా అంటే పుష్పం లేదంటున్నాడు శాస్త్రం అంటుంది. అంటే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో తెలుసా? అసలు శాస్త్రానికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో. మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామని తెలుసుకోవడానికి శాస్త్రానికి రావాలి. శాస్త్రం చదవడేటప్పుడు మొదట 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నాలో ఎంత ఆత్మ అజ్ఞానం ఉందని తెలుస్తుంది ఫస్ట్. తర్వాత జ్ఞానం వస్తుంది, అది వేరే విషయం. ముందు నాలో అజ్ఞానం ఉన్నదని తెలుసుకోవాలి, లేకపోతే జ్ఞానం రాదు. ఆ అజ్ఞానం ఉన్నదని తెలుసుకోవడానికి ఉపనిషత్తులన్నీ వినాలి. ఇప్పుడు ఉన్నదా లేదా మనలో అజ్ఞానం? కుండ అంటే అర్థమైంది, కానీ ప్రపంచం అంతా కుండలాంటిదనగానే కళ్ళు తేలేస్తున్నాము. ఏం చెప్తామని, ఎంత ఎట్లండి అంటే అట్లాగే మనకు అజ్ఞానం ఉన్నదని ఒప్పుకోండి. ఫస్ట్ అవిద్య బాగా ఉన్నది, ఆ అవిద్య ఉన్నంత వరకు కూడా మనిషికి సుఖం ఉండదు. సరే, ఏష తదేష శ్లోక అమృత భవతి. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటాడో ఆ జ్ఞాని ఈ 16 కళలు అన్నారు చూసారా, పంచదశ కళాహ అంది ముండకోపనిషత్తులో. పంచదశ కళాహ అన్నారు, 15 కళలు కలిసిపోతాయట ఆ సమస్తంలో. మరి ఒకటో కళ ఏమవుతుంది, 16వ కళ ఇంకొకటి ఉంది కదంటే, ఆ జ్ఞాని శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా ఆ జ్ఞాని పేరు ఉంటుందట, ఆయన పేరు పోదట. అందుకని 15 కళలే కలిసిపోతాయి, ఆయన పేరు మాత్రం మిగిలి ఉంటుంది అంటున్నాడు. జ్ఞాని పేరు, అజ్ఞానుల పేర్లు ఉండవు, వాటితో పాటే పోతుంది పేరు కూడా, జ్ఞాని పేరు మాత్రం ఉంటుంది. అందుకని 15 కళలే కలుస్తాయి అని చెప్పి చెప్పారు జ్ఞానికి. తర్వాత మంత్రం చదువుతాం. దానికి ఒక ఋగ్మంత్రం ఉంది. ఈ ఋగ్మంత్రం మనకేం చెప్తుంది, దేనికి ఏది ఆధారం అని చెప్తున్నది. చదువుతాం 88వ పేజీ 6వ మంత్రం. అరాగివ రథనాభౌ కళా యస్మిన్ ప్రతిష్ఠితాః తం వేద్యం పురుషం వేద యథా మావో మృత్యుః పరివ్యథా ఇతి. ఆత్మ చైతన్యం అధిష్టానం, అన్ని 16 కళలకు నామ రూపాలకి ఆత్మ అధిష్టానం. అన్ని గ్రహాలు భూమి ఇవన్నీ తిరుగుతున్నాయి కదా, ఇవన్నిటికీ అధిష్టానం చైతన్యం. శ్వేతాశ్వత ఉపనిషత్తులో బ్రహ్మచక్రం అని చెప్పబడింది. ఇప్పుడు మనకి ఈ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, ఋగ్మంత్రంని అథర్వణ వేదం తీసుకొని చెప్తున్నది. ఋగ్మంత్రం ఋగ్వేదంలో ఇలా చెప్పబడిందని. బండి చక్రం ఉంటుంది చూసారా, పెద్ద చక్రం, ఆ చక్రం మధ్యలో ఇరుసు అంటారు నేమి. ఆ ఇరుసుకి ఆ పెద్ద చక్రానికి కనెక్షన్ ఉంటాయి ఉంటాయి కదా, వాటిని ఆకులు అంటారు ఇక్కడ తెలుగులో, ఆకులు. ఇట్లా ఈ యొక్క మధ్యలో ఉన్న భాగానికి దానికి కనెక్షన్, ఇది తిరగదు మధ్యలోది, ఆ బండి చక్రం తిరుగుతూ ఉంటుంది. ఈ ఆకులు అనేటువంటి 16 కళలుగా తీసుకుంటే ఈ చక్రం అనేది తిరుగుతుంది. ప్రపంచమే ఒక చక్రం లాంటిది, ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది, మధ్యలోది మాత్రం తిరగదు. ఈ మధ్యలోదే పురుష, పురుష అంటే ఆత్మ చైతన్యం, దానివలన ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఈ చక్రం అంతా కనపడుతుంది. దీన్నే కాలచక్రం అంటారు. కాలచక్రంలోనే కళలు ఉంటాయి, కళలు ఉన్నంతసేపు కాలం ఉంటుంది, కాలం ఉన్నంతసేపు కళలు ఉంటాయి. ఈ కాలం కళలు అన్నీ కూడా మిథ్య అని తెలుసుకున్న తర్వాత ఇంకా ఏమి ఉండవు అందులో. అరా ఇవ రథనాభౌ, రథానికి చక్రం ఉన్నట్లుగా, అరా అంటే చక్రం ఉన్నట్లుగా, నాభౌ ఆ నాభి దాన్ని కుంచము అంటారు, మిడిల్ మధ్య భాగాన్ని కుంచం. యస్మిన్ ప్రతిష్ఠితాః, ఈ యొక్క కడ్డీలన్నీ ఉంటాయి చూసారా పెద్ద చక్రానికి మధ్యలో కలిపేదానికి, వాటన్నిటికీ ఇవన్నీ ప్రతిష్ఠితాః, దానికి కనెక్షన్ ఇక్కడ ఉంటుందన్నమాట, ప్రతిదీ ప్రతిష్ఠితాః. తం వేద్యం పురుషం, ఎక్కడైతే ప్రతిష్ట అయి ఉన్నాయో, దేని మీదైతే ఆధారపడి కనెక్ట్ అయి ఉన్నాయో ఇవన్నీ కూడా దాన్ని తెలుసుకోవాలి అంటున్నారు. అది పరబ్రహ్మ, దాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమిటి ప్రయోజనం అంటే, మృత్యు మా పరివ్యథ, వాళ్ళని మృత్యు బాధించదు, వాళ్ళకి మృత్యువు రాదు, మరణం ఉండదు. మరణం ఒక్కసారే వస్తుంది మనిషికి, మరణ బాధ అనేక సార్లు వస్తుంది, వీళ్ళకి మరణ బాధే ఉండదు. వేద యథా వేద్యం పురుషం, స్వామీజీ ఒక ఉదాహరణ చెప్తారు. మన పల్లెటూళ్ళల్లో చిన్నప్పుడు ఈ తిరగలి ఉండే చూసారా, తిరగలి కింద పెద్ద రాయి ఉంటుంది చదరంగా, దాని మీద ఇంకొక రాయి పెడతాం, పంది కందులు పెసలు ఇవన్నీ ఉన్నాయి కదా మినువులు వేసి, మీరు చెప్పారా ఎవరప్పుడన్నా, నేను తిప్పాను చిన్నప్పుడు, దానికి పైన ఒక చెక్క పెడతారు అన్నమాట, బాగా కొట్టి 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 దాన్ని కొట్టేవాళ్ళం, లూజ్ అవుతుండేది మళ్ళీ బిగించేవాళ్ళం, కొట్టి పై దాన్ని తిప్పుతూ ఉంటే కిందది మాత్రం కదలదు, పైది మాత్రం కదులుతూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, కందులు పోస్తూ ఉంటాం, తిప్పుతూ ఉంటాం. ఆ తిప్పేటప్పుడు అన్నీ నలిగిపోయి కందులు కందిపప్పుగా అవుతాయి, అవునా? మినుములు మినపప్పుగా అవుతాయి, పెసలు పెసరపప్పుగా అవుతాయి, అవునా? ఆ తిరిగేటప్పుడు కొన్ని మాత్రం ఆ పైన పట్టుకొని ఉంటాయి, అవి నలగవు. కొన్ని మాత్రం పట్టుకొని ఉంటాయి, ఆ మధ్యలో ఉంటాయి. ఆ రాయి పైదికి ఎత్తితే ఆ మధ్యలో ఆ కొన్ని ఉంటాయి. మళ్ళీ వాటిని ఏం చేస్తామంటే మళ్ళీ నెట్టి అందులో పడేటట్టు చేస్తాం. అలా తిప్పేటప్పుడు కొన్ని మిగులుతాయి. అదేవిధంగా అజ్ఞానులు పప్పు అయిపోతారు. అజ్ఞానంలో పడి ఆ మృత్యు ఇదిలో పడిపోయి నలిగిపోతారు. కానీ కొంతమంది క్లాసుకు వచ్చి ఉపనిషత్తును చదివి అందులో ఇరుక్కోకుండా పైన పట్టుకొని, ఎవరు ఆ పట్టుకునేది, ఆ చెక్క ఉంది కదా, ఆ చెక్క మీద ఆ పట్టుకొని కూర్చుంటారన్నమాట వీళ్ళు. ఎవరు బ్రహ్మాన్ని చైతన్యాన్ని పట్టుకొని నలగకుండా మరణం అనే బాధ లేకుండా బయటపడతారు. దుఃఖం మరణం బాధ లేకుండా నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆనందంగా ఉంటారు. మిగతా వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు, పప్పులాగా నలిగిపోతారు. ఆ తిరగలి గుర్తు చేసుకోండి బాగా, మంచి ఎగ్జాంపుల్. అది ఎట్లాగో తప్పించుకుంటుంది పాపం, అంత గిరగిరకర తిప్పుతున్నా కూడా పడదు అది. మనం కూడా అంతే, గురువు శాస్త్రం ఆ బ్రహ్మస్వరూపాన్ని పట్టుకున్నామంటే జీవితంలో దుఃఖం అనేదే ఉండదు. అది విషయం. మా పరివ్యథ అనేది కనెక్షన్ అన్నమాట ఇక్కడ. ఓ మహా మృత్యు, వారిని మృత్యువు బాధించదు అని ఇందులో చెప్పారు. వేద యథ అని తీసుకోవచ్చు, ఇక్కడ గ్యాప్ ఇచ్చారు. వేద యథ అని చెప్పచ్చు, వేద యథ అందరూ తెలుసుకోవాలి, తెలుసుకోవలసిన విషయం. నిత్య సత్య ఏకసార బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. తర్వాత మంత్రం, 7వ మంత్రం. తాన్ హోవాచ ఏతావదేవ అహం ఏతత్ పరమం బ్రహ్మవేద నాతః పరమస్తీతి. న జాయతే న మ్రియతే, నేను మరణించను జన్మించను. ఈ శరీరం మరణిస్తుంది, శరీరం వస్తూ పోతుంది, నేను శరీరాన్ని కాదు. నాకు దుఃఖమే లేదు, అసలు వ్యాధి లేదు, మరణము లేదు. నేను ఉనికి ఎరుక అనేటటువంటి ఆత్మస్వరూపాన్ని అన్ని శరీరాలలోనూ ఉన్నాను, ఈ మరణించే శరీరం నేను కాదు అని తెలుసుకున్న వ్యక్తి మోక్షాన్ని పొందినట్లే జీవన్ముక్తుడైనాడు అని అర్థం. బ్రతికి ఉండగానే ఆనందంగా జీవిస్తాడు, నరకం అనేది లేదు మనిషికి. అది ఆత్మజ్ఞాన ఫలం అని గురువుగారు చెప్పిన తర్వాత ఆయన చెప్తున్నారు. ఇప్పుడు శిష్యులందరినీ పిలిచి ఆరుగురిని కూర్చోబెట్టి, నాయనలారా నేను చెప్పవలసింది అయిపోయింది, నాకు ఇదే తెలుసు, నాకు తెలిసింది మీకు చెప్పాను. ఏమంటున్నారు చూడండి, తాన్ హో వాచ. ఆ శిష్యులందరినీ కూర్చోబెట్టి ఈ పిప్పలాద మహర్షి చెప్తున్నారు, ఏతావదేవ అహం పరమం బ్రహ్మవేద, ఇంతవరకే ఈ పరబ్రహ్మాన్ని నేను తెలుసుకున్నాను, ఇది నాకు తెలిసింది. ఫస్టే చెప్పారు, మీరు అడగండి ప్రశ్నలు, నాకు తెలిస్తే చెప్తానన్నారు. నాకు తెలిసింది ఇదే నాయన, నేను చెప్పాను అన్నారు. అట్లా చెప్పినప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది కదా, ఓహో ఇంతకంటే ఇంకా ఏదో ఉండుంటుంది, ఈయనకి ఇంతే తెలుసు కాబోలు, వేరే గురువు దగ్గరికి వెళ్ళి మళ్ళీ చదువుకుందాం, ఆయన ఎట్లా చెప్తారో, ఆయన ఏం చెప్తారో అని చెప్పి చూద్దాం పోయి శాంపుల్కి అని చెప్పి అనిపిస్తుంది కదా. ఇప్పుడు నేనే ఉదాహరణ కన్నా అనుకోండి, నాకు తెలిసింది నేను చెప్తున్నాను అని అన్నాను అనుకోండి, మీకేమనిపిస్తుంది? మీకు అనిపించదు సహజంగా, మామూలుగా ఏమనిపిస్తుంది, నాకు తెలిసింది నేను చెప్తున్నానంటే ఓహో ఈవిడికి తెలియందు కూడా చాలా ఉంటాయి కాబోలు, మళ్ళీ ఎవరి దగ్గర చెప్తారేమో, ఆయన ఎట్లా చెప్తారు, ఈయన ఎట్లా చెప్తారో వెళ్ళి చూద్దాం అని మనస్సు ఏర్పడుతుంది కదా. అప్పుడేమంటున్నారు తెలుసా పిప్పలాదుల వారు, అలా అని ఒకవేళ అనుకుంటారేమో మీరు, అట్లా ఏం కాదు, నాకు తెలిసింది ఇది నేను చెప్పాను మీకు. ఇంకా ఏమంటున్నారు, నాతః పరమస్తి, దీనికంటే వేరే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదన్నాడు. అందుకనే స్వామీజీ ఎప్పుడు అంటుంటారు, ఎప్పుడు ఒక్క గురువు దగ్గరే చదవాలి, కొంతమంది అక్కడ ఉపన్యాసాలకు వెళ్తారు, ఇక్కడ ఉపన్యాసాలకు వెళ్తారు, వాళ్ళది వింటారు, వీళ్ళది వింటారు. ఎవరు వస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళది వింటూనే ఉంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఎవరు చెప్పినా అర్థం కాదు, ఏ నటికి జ్ఞానం రాదు, అది విషయం. కనుక ఆ పరంపరలో వచ్చే గురువు దగ్గర తర్వాత వెళ్ళచ్చు, చదవచ్చు, కానీ మొదట చదివేటప్పుడు ఫస్ట్ ఒకే గురువు దగ్గర చదవాలి. ఎవరివి వినకూడదు, ఎందుకంటే వింటే కన్ఫ్యూషన్ అయిపోతాం మనం. మనకు వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో చెప్తారు, ఒక్కొక్క విధంగా చెప్తారు. ఎందుకు అసలు అలా వెళ్ళాలని తాపత్రయం రాకూడదు మనస్సుకి. ఒక గురువు మీద నమ్మిక, ఒక గురువు మీ దగ్గర చదివితేనే మనకు చక్కగా వంటబడుతుంది. బాగా చదివిన తర్వాత నువ్వు ఇంకే గురువు దగ్గర వెళ్ళగలిగితే వెళ్ళి చదివినా కూడా నీకేం నష్టం ఉండదు. అప్పుడు 10-15 సంవత్సరాల తర్వాత ఒకవేళ తలుచుకుంటే అలా చదవచ్చు. అంతేకాని చెప్పేవాళ్ళందరి దగ్గరికి వెళ్ళా వెళ్ళి చదివాడు అనుకోండి, ఏమవుతుంది? నాతహ పరమస్తి అన్నాడు, ఇంతకంటే ఇంకేం లేదు, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదని అర్థం. నాకు తెలిసిందే పరమసత్యం, నేను చెప్పిన దాన్ని మించింది లేదు నాయన, ఇంకా మళ్ళీ నాకు తెలియదని చెప్పి ఎక్కడికైనా వెళతారేమో. నా అతహ పరం అస్తి, దీనికంటే మించిన జ్ఞానం ఏమీ లేదు, అయిపోయింది, ఉన్న విషయం చెప్పేశాను, ఇది విషయం అన్నారు. చూడండి ఉపనిషత్తు ఎంత జాగ్రత్తగా మనల్ని మార్గదర్శనం చేస్తుందో. అయినా మనం గమనించాం, ఉపనిషత్తు పాటికి ఉపనిషత్తు చెప్పుకుంటుంది, మనం ఎక్కడ వింటాం అవన్నీ. చాలా చాలా అరుదు, ఒకే గురువు దగ్గర శ్రద్ధగా చదివేవాళ్ళు చాలా చాలా అరుదు. అంటే ఇంకొక గురువు దగ్గర వెళ్ళొద్దని కాదు, కానీ ప్రథమంగా చదివేటప్పుడు మనం శ్రద్ధగా ఒకే గురువు దగ్గర పద్ధతిగా చదివితే అర్థమవుతుంది, కానీ రకరకాలుగా చదివితే అర్థం కాదు. సరే, గురువుగారు బోధించారు, అర్థమైపోయింది. ఇప్పుడు ఈ శిష్యులందరూ గురువుగారికి రుణపడి ఉన్నారు. ఇంతటి జ్ఞానం ఇస్తే ఈ గురువుగారికి, గురువుగారికి ఏమి ఇవ్వాలి మనం అని చెప్పి ఈ రుణం ఎట్లా తీర్చుకోవాలి? అందుకని ఆయనకి పాద పూజ అరేంజ్ చేశారు. అందరు కూర్చొని ఈ గురువుగారికి పాద ప్రక్షాళన చేసి పూజ చేద్దాం, ఆయన రుణం తీర్చుకోవాలి కదా. మరి మంత్రం చెప్తున్నారు, మంత్రం 8వ మంత్రం, చివరి మంత్రం. తే తమర్చయంతః త్వం హినః పితాం యోస్మాకం అవిద్యాయాః పరం పారం తారయసీతి నమః పరమ ఋషిభ్యః నమః పరమ ఋషిభ్యః. ఆ శిష్యులు అడగకపోయినా అక్కడ ఒక ప్రశ్న ఉన్నది పై మంత్రంలో. నాకు ఇంతవరకే తెలుసు అన్నప్పుడు శిష్యుల మనసులో రాబోయే ప్రశ్న ఎట్లా ఉంటుంది అంటే, ఒకవేళ అడిగి ఉండొచ్చు కూడా శిష్యులు, ఏమిటంటే అతఃపరం కించిదస్తి, అతః పరం కించిదస్తి కిం, దీని తర్వాత ఈ పరబ్రహ్మాన్ని తెలుసుకున్నాను ఇంతవరకు చెప్పానన్నారు, దీనికంటే ఇంకా ఏమున్నా ఉన్నదా అని ఒకవేళ అడిగి కూడా ఉండొచ్చు. అక్కడ చెప్పలేదు మంత్రంలో, అడిగి ఉండొచ్చు వాళ్ళు. అతః పరం కించిదస్తి కిం, ఇంకా దీనికంటే ఏదైనా పరమైనటువంటిది గొప్పది ఉన్నదా అని అడుగుంటారు. అప్పుడు నాతహ పరమస్తి అన్నారు ఈయన, అంతకంటే ఇంకేం లేదు అని చెప్పుంటారు అని కూడా సప్లై చేసుకోవచ్చు. క్రిందటి వారం గంటన్నర తీసుకున్నాను క్లాసు, ఎవరు చెప్పను కూడా చెప్పలేదు నాకు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నాకు తెలియలే, మీరు ఎంత శ్రద్ధగా విన్నారో. ఒక్కళ్ళు కూడా ముఖంలో ఎక్కడ పుస్తకం మూసినట్లుగానే ఎవరు ఏమీ కనపడలేదు నాకు. అసలు నేను 6:30 నుంచి 7:30 దాకా అనుకుంటున్నాను క్లాసు, అంటే ఒకచోట 6:30 నుంచి 7:30 దాకా తీసుకుంటాను అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఏమిటి ఇంకా అయిపోవడం లేదు అని అనుకుంటున్నా. తర్వాత చూస్తే 1:30 తీసుకున్నాను క్లాసు. నా అనుభవంలో ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు అలా క్లాస్ తీసుకోలే, ఫస్ట్ టైం నిన్న 30వ వారం తీసుకున్నది. పాపం మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టాను 1.5 గంట ఎక్కువ, ఈరోజు కూర్చోబెట్టాను, పూర్తి చేసేస్తా. మొదటి అనుభవం నాకు అట్లా, ఎప్పుడు నేను అట్లా తీసుకున్నదే లేదు. కానీ మీ ముఖంలో ఎవరి ముఖంలో కూడా టైం అయిపోయింది, ఏమిటి 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే పర్వాలేదండి, 1.5 గంట 32 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నా, అలాగే కూర్చున్నారు అంటే మీ శ్రద్ధకి జోహార్లు. ఓకే, చాలా సంతోషం. అట్లాగే శిష్యులు ఇప్పుడు వాళ్ళు ఆ సంతోషానికి వాళ్ళు చెప్తున్నారు. తే వారు ఆ శిష్యులు ఆరుగురు తమ అర్చయంత ఆ గురువు గారిని అర్చన చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. పాద పూజ చేసి పుష్పాలు వేసి పాదం మీద నమస్కారం చేసి ఈ విధంగా చెప్తున్నారు వారితో, గురువుగారితో. ఏమని, త్వం హి నః పితా, హే భగవన్, హే పిప్పలాద మహర్షి, మీరే మా గురువు, మీరే మా తండ్రి. త్వం హి నః, మాకు తండ్రి లాంటి వాడివి. అందుకని శాస్త్రంలో చెప్పబడింది తండ్రి అంటే ఎలాంటి వాడు తండ్రి అనే దానికి ఒక శ్లోకం ఉంది. జనకశ్చ ఉపనేతాశ యశ్చ విద్యా ప్రయచ్ఛతి అన్నదాత భయత్రాత తం పంచైతే పితరస్మృతాహ అని ఉన్నది. ఎవరైతే జన్మనిస్తాడో, మా తండ్రి మాకు స్థూల శరీరాన్ని ఇచ్చాడు కానీ మీరు మాకు జన్మ లేదని మాకు చెప్పారు, కనుక మా తండ్రి కంటే గొప్పవాడు మీరు, తండ్రితో సమానులు. సో జన్మనిచ్చే తండ్రి ఒక తండ్రి, యజ్ఞోపవీతం వేసి ఉపనయనం చేసే ఆ గురువు ఉన్నారు చూసారా, ఆయన కూడా తండ్రి లాంటి వాడే. ఉపనేతాచ విద్యా ప్రయచ్ఛతి, ఎవరైతే విద్యనిస్తారో ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారో ఆయన కూడా తండ్రి లాంటి వాడే. స్త్రీ అయితే తల్లి లాంటిది అనుకోవాలి. అన్నదాత, అన్నాన్నిచ్చి అన్నం పెట్టి ఆదరించేవాడు కూడా తండ్రి లాంటి వాడే. భయత్రాత, భయాన్ని పోగొట్టేవాడు కూడా, అంటే మనకు జన్మనిచ్చిన వారు, ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి తండ్రి, యజ్ఞోపవీతాన్ని ఇచ్చినటువంటి గురువు, తర్వాత విద్యనిచ్చినటువంటి గురువు, మూడు, అన్నం పెట్టేటటువంటి వ్యక్తి, భయాన్ని పోగొట్టిన వ్యక్తి, వీరు ఐదుగురు కూడా తండ్రితో సమానులు. మీరు మాకు విద్య ఇచ్చారు కనుక మీరు మాకు తండ్రితో సమానులు. పితః, పితా, పితః కాదు పితా. యహ అస్మాకం అవిద్యాయాః, ఎవరైతే మా యొక్క అవిద్యను, అజ్ఞానాన్ని, ఏ అజ్ఞానం, సాగరం అనేటటువంటి అజ్ఞానం, పారం అంటే ఈ సాగరం అనేటటువంటి అవిద్య అజ్ఞానాన్ని దాటించి మమ్మల్ని ఆవలి ఒడ్డుకు చేర్చారు మీరు మమ్మల్ని. అవిద్య అనేది సాగరంతో సమానం. పారం తారయసి ఇతి, మమ్మల్ని దాటించారు, ఈ యొక్క అజ్ఞాన సాగరాన్ని దాటించారు మమ్మలను. కనుక మీరు ఇటువంటి జ్ఞానం ఇచ్చారంటే మీ గురువులు ఎంత గొప్పవాళ్ళై ఉండాలి. ఆ గురువులు వాళ్ళ గురువుల దగ్గర చదువుకొని ఆ గురువులందరికీ కూడా నమస్కారం అన్నారు. పరమ ఋషిభ్యః నమః, ఆ పరమ ఋషులందరికీ, పరంపరా గురువులందరికీ కూడా మా నమస్కారములు. కనుక పిప్పలాదయ వారి జ్ఞానం, వారి యొక్క విద్యా జ్ఞానం అంతా వారిది కాదు, వారి గురువు గారిది. ఆ గురువు వారి గురువు దగ్గర నుంచి నేర్చుకున్నారు. కనుక సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం, కనుక మనం చేసే నమస్కారం ఈ యొక్క గురువుకే కాదు పోయేది. ఆ గురువు ఏం చేస్తారంటే హీ పాస్ ఆన్ టు హిజ్ గురు, ఆయన ఏం చేస్తారు ఆయన గురువుకి ఇచ్చుకుంటాడు. అట్లా సదాశివ సమారంభం దగ్గరికి వెళుతుంది, శివుడి దగ్గరికి వెళుతుంది, భగవంతుడి దగ్గరికి వెళుతుంది మనం చేసే నమస్కారం. మన గురువుకి నమస్కారం చేస్తే అది భగవంతుడి దగ్గరికి వెళుతుంది, చేయకపోతే ఆయన చూస్తుంటాడు పైనుంచి, వీడు నమస్కారం ఏం చేయలేదు నాకు దగ్గరికి రాలేదని. మనమేమో ఈ గురువుని మామూలు మనిషిగా చూస్తాం. శాస్త్రం చెప్తుంది అలా చూడొద్దు, సాక్షాత్ భగవంతుడే గురు రూపంలో మన ముందున్నాడని నమస్కారం చేస్తే మనకు జ్ఞానప్రాప్తి కలుగుతుంది. పరమ ఋషిభ్యః, ఆ ఋషులందరికీ మా నమస్కారం, ఆ గురు పరంపరకి మా నమస్కారం అని చెప్పి వారి యొక్క ప్రేమ భక్తిని తెలియజేసుకుంటూ రెండుసార్లు చెప్తున్నారు. పరమ ఋషిభ్యః నమః, నమః పరమ ఋషిభ్యః, రెండవసారి చెప్పడం వల్ల మంత్రం ఉపనిషత్తు అయిపోయింది అని అర్థం. కనుక ప్రతి ఆచార్యుడు ముఖ్యమే, ఎవరు ముఖ్యమని అడగకూడదు, ఆయన గొప్ప ఈయన గొప్ప అని విచారణ చేయకూడదు ఎప్పుడు కూడా. అందరూ ముఖ్యమే, వారి వారి కెపాసిటీ ప్రకారం వారు చెప్తూ ఉంటారు, జ్ఞానాన్ని ఇస్తూ ఉంటారు. అంతేకాని ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని అంచనాలు వేయడం కానీ ఆలోచన కూడా రాకూడదు, అందరూ ముఖ్యమే అని తెలుసుకోవాలి. అందరూ కలిసి గురు పరంపరకి నమస్కారం చేశారు, రెండుసార్లు చెప్పడం వల్ల ఉపనిషత్తు కూడా అయిపోయిందని అర్థం. త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధు సఖాత్వమేవ అని మనసులో తలుచుకొని ఆ గురువు గారు మనల్ని సంసారాన్ని నుంచి దాటించారు అవిద్య నుంచి అని చెప్పి వారి రుణాన్ని ఎలా తీర్చుకోగలరు. అందుకే ఒక మంత్రంలో చెప్పబడింది, వాజసనేయ శాఖలో ఒక మంత్రం అంటే ఒక లైన్ చెప్పబడింది, మాం చాపి సహ దాస్యామి, నా శరీరం మొత్తం కూడా మీకు ఏం చేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను. అంటే నేను నాది అని శరీరం అనేది కూడా లేదు. నా శరీరం అంటే కర్మ, మనస, వాచ, కర్మణ, ఈ దేహం మొత్తం కూడా మీ కొరకే ఉపయోగపడాలి, మీ సేవ కోసమే ఉపయోగపడాలి, మీ కొరకే ఈ మొత్తం కూడా, అంటే నా ధనము, నా విద్య, నా శరీరము, నా శారీరక శక్తి, నాకు ఏ శక్తి ఉన్నా కూడా అదంతా మీకే ఉపయోగపడుగాక అని చెప్పి ఒక చోట చెప్పబడింది. అది నిజమైనటువంటి గురుభక్తి అంటే తానుగా మిగలడు, ఇంకా తానుగా ఒక వ్యక్తిగా మిగలకుండా తన అహంకారాన్ని తనను తాను మొత్తం కూడా దాసోహం అని గురువు కాళ్ళ ముందు పెడితే ఆ శిష్యుడికి శాస్త్రమాత అట్లా ఆత్మజ్ఞానాన్ని కలిగేట్లు చేస్తుంది. అది గురుభక్తిని గురించి మనకు ఎంతో గొప్పగా చెప్పబడింది శాస్త్రం. ఇంతటితో ఈ ప్రశ్నోపనిషత్తు పూర్తయింది. కనుక మొదలు మళ్ళీ శాంతి పాఠం చదవడం మన ఆనవాయితీ. కనుక అందరం కలిసి శాంతి పాఠం చదువుతాం. చివరి పేజీలో ఉంది. ఓం భద్రం కర్ణేభిశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యషేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వమేధాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.